ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా? కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా? ప్రభుని కొరకు మరణించగలవా, మరలా కడబూరకు తిరిగి లేవగలవా? ప్రభుని కొరకు మరణించగలవా, మరలా కడబూరకు తిరిగి లేవగలవా? నిశ్చయించుకో నీ బ్రతుకు మార్చుకో, నిశ్చయించుకో నీ బ్రతుకు మార్చుకో. కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా? సొంతమని భ్రమించితే, ఈ జగమే శాశ్వతమని నీవు ఎంచితే, అంతా నీ సొంతమని భ్రమించితే, ఈ జగమే శాశ్వతమని నీవు ఎంచితే, ప్రాణమిగిరిపోవుటే ఎరుగలేవు, ప్రాణమిగిరిపోవుటే ఎరుగలేవు. ఏ చోటికి చేరునో ఎలా తెలుసుకుందువు, ఏ చోటికి చేరునో ఎలా తెలుసుకుందువు? నిశ్చయించుకో నీ బ్రతుకు మార్చుకో, నిశ్చయించుకో నీ బ్రతుకు మార్చుకో. కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా? లోకము నీది కాదు తెలుసుకో నేస్తమా, పరలోకపు పర్ణజాలకై ప్రభువును వేడుమా. ఈ లోకము నీది కాదు తెలుసుకో నేస్తమా, పరలోకపు పర్ణజాలకై ప్రభువును వేడుమా. పరదైసును నీ కొరకు స్వాస్థ్యమే చేయును, పరదైసును నీ కొరకు స్వాస్థ్యమే చేయును. పరిశుద్ధ పట్టణమే నీకై నిర్మించును, పరిశుద్ధ పట్టణమే నీకై నిర్మించును. కళ్ళు తెరుచుకో నీ మనసు మార్చుకో, కళ్ళు తెరుచుకో నీ మనసు మార్చుకో. కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివే క్షమించగలవా, మరలా కడమూరకు తిరిగి లేవగలవా. నిశ్చయించుకో నీ బ్రతుకు మార్చుకో, నిశ్చయించుకో నీ బ్రతుకు మార్చుకో, కొత్తగా వినిపించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా.
అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chrichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00008004017.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
తెలుగుగాల ఆకాంక్ష అనే గ్రంథంలో 60వ పాఠాన్ని మనం ధ్యానించి ఉన్నాము. ఇది నూతన రాజ్య ధర్మశాస్త్రం, నూతన రాజ్య ధర్మశాస్త్రం. ప్రార్థన చేసుకొని ఈ అంశాన్ని మనం ప్రారంభించుకుందాం. మమ్మలను ఆశీర్వదించి నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా నీ కృపను మాకు కృంభరించమని, మీ అడుగుజాడలో తండ్రి మీ అందరూ కూడా జీవించలాగిన మీరు మాకు సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామందు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. పస్కా సమయం దగ్గర పడుతుంది. యేసు మళ్ళీ యెరూషలేము తట్టు తిరగటానికి వెళ్ళారు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చనన్న తృప్తి, మనశ్శాంతి ఆయనకుంది. ఆత్మార్పణ స్థలానికి ఆతృతగా అడుగులు వేశాడు. అయితే ఆయన శిష్యుల్లో మర్మం, సందేహం, భయం చోటు చేసుకున్నాయి. రక్షకుడు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి, వెంబడించువారు భయపడిరి. క్రీస్తు మళ్ళీ ఆ 12 మందిని తన చుట్టూ రమ్మని పిలిచి, క్రితంలో ఎన్నటికన్నా నిర్దిష్టంగా తన అప్పగింతును గురించి, శ్రమల గురించి వారికి వివరించాడు. ఆయన, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుని గూర్చి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్ని జనులకి అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి 3వ దినమున ఆయన మరలా లేచినని చెప్పాను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహించలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిన గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధింపబడలేదు. కొద్ది కాలం క్రితమే దేవుని రాజ్యము సమీపించినది అని వారు ప్రకటించలేదు. దేవుని రాజ్యంలో అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో అనేకులు కూర్చుంటారని స్వయంగా క్రీస్తు వాగ్దానం చేయలేదా? తన నిమిత్తం ఏమైనా విడిచిపెట్టిన వారికి 100 రెట్లు ఈ జీవితంలోనూ కొంత భాగం తన రాజ్యంలోనూ ఇస్తానని దేవుడు వాగ్దానం చేయలేదా? తన రాజ్యంలో 12 మందికి గొప్ప గౌరవం గల హోదాల్ని సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రాలకి తీర్పు తీర్చడం అన్న ప్రత్యేక వాగ్దానం చేయలేదా? తనను గూర్చిని ప్రవక్తలు రాసిన విషయాల్ని నెరవేరుతాయని ఇప్పుడు సైతం ఆయన అన్నాడు. మెసయ రాజ్య పరిపాలన మహిమను గురించి ప్రవక్తలు ప్రవచించలేదా? ఈ ఆలోచనల్లో వెలుగులో అప్పగింత గురించి, హింస గురించి, మరణం గురించి ఆయన చెప్పిన మాటలు అస్పష్టంగా ఉన్నాయి. ఎలాంటి కష్టాలు, కడగండ్లు ఎదురైనా రాజ్య మాత్రం త్వరలో స్థాపితమవుతుందని వారు విశ్వసించారు. జబదయ కుమారుడైన యోహాను యేసుని వెంబడించిన 2 శిష్యుల్లో ఒకడు. అతడు, అతడి సోదరుడు యాకోబు ఆయన సేవ నిమిత్తం తావ మరి సమస్తాన్ని విడిచిపెట్టిన వారు మొదటి గుంపులో ఉన్నారు. ఆయనతో ఉండేందుకు కోసం గృహాన్ని, స్నేహితుల్ని వారు ఆనందంగా వదిలి వచ్చారు. తమ హృదయాలు ఆయన హృదయంతో అనుసంధానమైనంతగా తమ ప్రగాఢ ప్రేమలో వారు ఆయన రాజ్యంలో ఆయనకు అతి సమీపంగా మాట్లాడారు. ఆయనతో కలిసి గృహాల రహస్య మందిరాల్లోనూ, బహిరంగ సమావేశాల్లోనూ ఉన్నారు. ఆయన వారి భయాల్ని తొలగించాడు. అవకాశం వచ్చినప్పుడల్లా యోహాను రక్షకుని పక్కనే ఉండేవాడు. యాకోబు ఆయనతో అంతే సన్నిహితంగా అందులోని గౌరవాన్ని ఆకర్షించాడు. వారి తల్లి క్రీస్తు విశ్వాసి. ఆమె తన సొంత ఖర్చుతో ఆయన సేవ చేసింది. తల్లి ప్రేమతో తన కుమారుల అభివృద్ధిని లక్షించింది. నూతన రాజ్యంలో వారికి ప్రతిష్టాత్మకమైన స్థలాన్ని కోరింది. ఈ మేరకు మనవి చేయమని వారిని ప్రోత్సహించింది. తల్లి ఆ ఇద్దరి కుమారులు కలిసి యేసు వద్దకు వచ్చి తన కుమారులు ఆశిస్తున్న ఒక మనవిని మంజూరు చేయవలసిందిగా ప్రభువును అభ్యర్థించింది. నేనేమి కోరుచున్నాను అని ఆయనను అడిగాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం జాగ్రత్తగా చదివినట్లయితే, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడిని కుడివైపును ఒకడిని ఎడవైపును కూర్చుండు సెలవిమ్ము అని ఆ తల్లి బదులు పలికింది. అప్పుడు యేసు పలికిన మాటలు ఏమిటంటే, యేసు వారి పట్ల దయగా వివరించాడు, తమ సోదరుల కన్నా ఉన్నత స్థలాన్ని స్వార్థంతో కోరుతున్నందుకు వారిని గద్దించలేదు. వారి హృదయాలు ఆయనకు తెలుసు. తనతో వారికున్న అనుబంధం ఆయనకు తెలుసు. వారి ప్రేమ కేవలం మానవ వాత్సల్యం కాదు, మానవ సాధనం తాలూకా మరి లౌకిక వలన అపవిత్రత అంటిన అది ఆయన విమోచక ప్రేమ ఊట నుండి వచ్చింది. ఆయన దాన్ని గద్దించాడు. దాన్ని ఇంకా లోతుగాను మరి పవిత్రంగాను చేస్తున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిజము పొందుటైనను మీ చేతే ఆగునా. తన శ్రమల్ని గురించి, బదులు గురించి ఆయన అన్నమాట జ్ఞాపకము చేసుకుని ఉన్నారు. అయితే చేత ఆగును అని ఆత్మ విశ్వాసంలో జవాబు చెప్పారు. తమ ప్రభువుకి కలుగునున్న సమస్త బాధల్లో, శ్రమల్లో పాలు పంచుకోవడం ద్వారా తమ స్వామి భక్తిని నిరూపించుకోవడం గొప్ప గౌరవంగా ఎంచుకునడానికి వారు సిద్ధంగా ఉన్నారు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుతురు అన్నాడు ఆయన. ఆయన ముందు సింహాసనానికి బదులు సిలువ, కుడి పక్క ఒకడు, ఎడమ పక్క ఒకడు, ఇద్దరు దొంగలు ఆయన మిత్రులు. యోహాను, యాకోబులు తమ ప్రభు శ్రమంలో పాలు పంచుకోవాల్సి ఉన్నారు. సోదరుల్లో ఒకడు ఖడ్గానికి బలి అవుతాడు. కడమ సోదరుడు దీర్ఘకాలం శ్రమను, నిందను, చిత్రహింసను భరిస్తాడు. కానీ నా కుడివైపున, నా ఎడవైపున కూర్చుండిన చుట్టూన వశమును లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికి అది దొరుకును అని ఆయన అన్నాడు. దేవుని రాజ్యంలో హోదా ఆశ్రిత పక్షపాత ద్వారా లభించదు. దాన్ని నిరేతుకంగా సంపాదించడం కానీ అనుగ్రహించడం కానీ జరగదు. అది ప్రవర్తన ఫలం. సాధించిన స్థితికి కిరీటం, సింహాసనం సంకేతాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆత్మ విజయానికి అవి పత్రికలు. చాలా కాలం తర్వాత ఆయన శ్రమంలో పాలు పంచుకోవడం ద్వారా శిష్యులకి క్రీస్తు పట్ల సానుభూతి కలిగినప్పుడు, తన రాజ్యంలో తనకు దగ్గరగా ఉండడానికి షరతులు ఏమిటో ప్రభు యోహానికి బయలుపరిచాడు. క్రీస్తు ఇలా అన్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనందు కూర్చుని చెదను. జయించిన వాణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడికి మీదట ఎన్నటికీ వెలు పలికిలేవాడు. మరియు నా దేవుడు పేరున నా క్రొత్త పేరు వాడి మీద వ్రాసేదను. ప్రకటన గ్రంథం 3:11-12 వచనాల్లో మరియు 21 వచనాల్లో ఈ మాటలను మనం చూస్తున్నాం. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమైంది, మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము నేను కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు అనుగ్రహించను. ఎక్కడ రాయబడింది ఇది? 2 తిమోతి రాసిన పత్రిక 4:6-8 వచనాల్లో తిమోతికి మరి ప్రజడంగా అపొస్తలుడైన పౌలు చెప్పుచున్న సందేశమైన మాటలు ఇవిగా మనకి కనబడుచున్నాయి. సో యాకోబు యోహానులు మనవిని తక్కిన 10 మంది విన్నప్పుడు వారు తీవ్ర అసంతృప్తి ప్రదర్శించారు. ప్రతి వారు ఆ రాజ్యంలో అత్యున్నత స్థానాన్ని ఆశిస్తున్న వారే. ఈ ఇద్దరు తమకున్న పై చేయి సాధించారని తక్కిన వారు కోపంగా ఉన్నారు. సో మళ్ళీ ఎవరు గొప్ప అన్న వివాదం మరి పూర్ణ ప్రారంభాన్ని కావడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు శిష్యుల్ని తన వద్దకు పిలిచి కోపంగా తన శిష్యులతో ఆయన ఇలా అన్నాడు, అన్యజనులలో అధికారులను యోజింపబడిన వారి మీద ప్రభుత్వం చేదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురును మీకు తెలియను, మీలో అలా ఉండకూడదు. లోక రాజ్యాల పరంగా హోదా స్వీయ ప్రజల్ని పెంచుకోవడానికి ఉపయోగ అవుతుంది. తమ సేవకుల కోసం, తమ ప్రయోజనం కోసం ప్రజలందరినీ పరిపాలకులుగా భావించారు. నాయకులు స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్నిపై అదుపు సాధించడంలో పలుకుబడి భాగ్యం, విద్య, ప్రభాల సాధనలు ఉన్నాయి. ఉన్నత తరగతులు ఆలోచనకు, తీర్మానానికి, మరి రాజ్య పాలనకు ఉండగా తక్కువ స్థాయి ప్రజలు బుద్ధిమంతులు, విధేయులు అయి సేవ చేయడానికి ఉన్నవారు. ఇతర అంశాలు లేక మత అధికారానికి సంబంధించినది. అధికారులు ఆ దేశాల ప్రకారం ప్రజల విశ్వాసులు ఆచరణ ఉండాలి. మనిషి మనుషునికి మరి తనకున్నంత ఆలోచించడానికి, వివరించడానికి లేదు. ఆ హక్కుని మరి గుర్తించడానికి దేవుని యొక్క వాక్యం ప్రబోధించబడుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:11-14 వచనంలో విభిన్నమైన సూత్రాలపై క్రీస్తు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. అధికారం చెలాయించడానికి కాదు, సేవ చేయడానికి మనుష్యుల్ని పిలిచాడు. ఆయన బలహీనుని మోయడానికి బలవంతుని పిలిచాడు. అధికారం, హోదా, వరాలు మరి బిద్య గలవారు వాటి మూలముగా సాటి మనుషులకి సేవ చేయడానికి మరింత బద్ధులై ఉన్నారు. క్రీస్తు అనుచరుల్లో మరి అత్యున్నతమైన వారి విషయంలో చూస్తే సైతం ఇలా ఉంది. 2 కొరింథీయులకు 4:14 వచనంలో సమస్తమైనవి మీ కోరిక ఉన్నవి. చూసారా, సమస్తం మనం ఏదైతే మనం చేస్తున్నామో అది మన కోరికగా అక్కడ ఉండిపోయిందట. సో మనిషి కుమారుడు పరిచారము చేయకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయదానముగా తన ప్రాణం నిలిచటకు వచ్చాను. తన శిష్యులు నడుమ ఒక సేవకుడిని గాను బరువు మోసేవాడుగా ఉన్నారు. వారి పేదరికాన్ని పంచుకొని ఉన్నాడు. వారి నిమిత్తం ఆత్మత్యాగం పట్టించాడు. మరి ఆ కష్టమైన స్థలాన్ని సుభగం చేయడానికి వారికి ముందు నడిచాడు. తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా భూమిపై తన పరిచర్యను త్వరలో పూర్తి చేయనున్నాడు. క్రీస్తు ఏ సూత్రాన్ని అనుసరించి పనిచేశాడో ఆ సూత్రమే తన శరీరమై మరి సంఘ వ్యూల్ని మరి క్రియల ఆలోచనని చేశాడు. రక్షణకు ఆధారము ప్రేమే. క్రీస్తు ఇచ్చిన ఆదరణ ఎవరూ అనుసరించలేదు. ఆయన ముందుకు కాపురులుగా పనిచేస్తారా, వారే ఆయన రాజ్యంలో గొప్పవారు. ప్రేమిటి వాళ్ళరా, ఇక్కడ ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే ఏ విధంగా రక్షకుని యొక్క బోధ ఈ విధంగా చల్లబరచబడింది. ఇక్కడ మనస్సాక్షి విషయంలో ఆత్మకు స్వతంత్రం ఉండాలి. ఒకరు ఇంకొకరి కొరకు మనసు అదుపు చేయకూడదు, ఇంకొకరికి తీర్మానాలు చేయకూడదు, లేక ఇంకొకరికి విధుల్ని నిర్ధారించకూడదు. స్వతంత్రంగా తలంచడానికి, తన నమ్మకాన్ని అనుసరించడానికి ప్రతి వ్యక్తి దేవుణ్ణి స్వేచ్ఛని ఇస్తాడు. ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించాల్సిందే. తన వ్యక్తిత్వం ఇంకొకరి వ్యక్తిత్వంలో విలీనం చేసే హక్కు ఎవరికీ లేదు. నియమానికి సంబంధించిన విషయాల్లో ప్రతివాడు తన మటుకు తానే తన మనస్సుల్లో హృది పరుచుకోవాలను. రోమిలాసు పత్రిక 14:12-15 వచనాల్లో క్రీస్తు రాజ్యంలో అధికారుల హింస ఉండదు, ఆచార విషయంలో ఒత్తిడి ఉండదు, పరిపాలన చేయడానికి మనందరిని కూడా వారు భూమికి దిగిరారు, కానీ వారు కృపణందించే దూతలుగా మానవుల్ని ధైర్యపరచడానికి మనుషులకి సహకరించడానికి వారు వస్తున్నారు. రక్షకుని బోధను, నియమాలు, ఆయన దివ్య మధుర వాకులు అన్యూన్యంగా శిష్యుడైన యోహాను మనసులు నిలిచాయి. తన చివరి దినాల వరకు సంఘాలకి యోహాను సాక్ష్యం ఇది. 1 యోహాను 3:11-16 వచనాల్లో మునిపెన్నడు కూడా ప్రేమివ్వాలనింది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాను. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణమును పెట్టి బదులమై ఉన్నామని చెప్పాడు. ప్రేమంటి వాళ్ళరా, తొలినాళ్ళు సంఘంలో ఉన్న స్ఫూర్తి ఇలాంటిది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ధర్మిలి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకత్వం గలవారై ఉండి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. ఇక్కడ అపొస్తలుల కార్యాలు 4:32-34 వచనాల్లో వారిలో ఎవనికి కొదువు లేకపోయాను, అపొస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యమిచ్చిరి. ప్రిమిట్ వాళ్ళరా, నూతన రాజ్యం దేవుడు మనకి ఏ విధంగా ఇస్తున్నాడంటే మన యొక్క మనసులో ఆ యొక్క పశ్చాత్తాపం మనకు ఉండాలి. మనం జీవించే జీవితంలో మనకెప్పుడు కూడా నెలకొల్పే ఆ యొక్క ఆశయ నమ్మకం మనకి ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితాలు గుర్తింపులోనికి వస్తాయి. ఏ విధంగా వాకింగ్ చెప్పబడిందో, దేవుని రాజ్యం కొరకు మనం ఏ విధంగా స్థాపన కావాలో, అవన్నీ కూడా మనం చేయడానికి దేవుడు మనకెంతో సాయం చేస్తున్నాడు వెంటారు. సో దేవుని సేవకుడిగా నేను కూడా ఆశించింది ఏమిటంటే ప్రతి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభుని కనుగొనే ప్రజలుగా మనము ఉండాలి. ఎందుకంటే ఈ భాగంలో చెప్పింది నూతన రాజ్య ధర్మశాస్త్రం, దేవుని నీతి ధర్మశాస్త్రమే నూతన రాజ్య ధర్మశాస్త్రం. ఈ భాగంలో మనం గమనించినట్లయితే ఎన్నో ఉద్దేశాలతో దేవుని యొక్క సందేశాన్ని మనం ధ్యానించడానికి ఉండి ఉన్నాం. సో దేవుని యొక్క నూతన రాజ్య ధర్మశాస్త్రం ఏమిటంటే మనం దేవుని యొక్క విధులను ఆ పదాగులను జాగ్రత్తగా మనకి జీవితంలో అవలంబించుకున్నప్పుడు ఆ యొక్క నూతన రాజ్యానికి మనం వారసులు అవ్వడానికి మనం ఉంటాం ప్రిమెంట్ వాళ్ళ. సో మీరు కూడా మీ యొక్క రాజ్యంలో, దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యంలో మీరు కూడా నూతనంగా జీవించాలని నాతో పాటు కోరుకున్న వారు మీరందరూ కూడా తల వంచవలసిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రిమెంట్ పరలోకొంది మా తండ్రి, ఈ దినమందు ప్రభువా నీ యొక్క వాక్య సందేశాన్ని విని ఉన్నాం. మా ప్రియమైనటువంటి విశ్వాసులు అందరూ కూడా ఇక్కడ చేరున్నారు నాయన. వారు వాక్య సందేశాన్ని వారు వింటున్నారు. వారిని పట్ల మేము ప్రార్థించిన వారు మీరు దీవించి ఆశీర్వదించి నడిపించండి. మా దగ్గర ఉన్న తండ్రి, ఈ యొక్క సందేశాలను ఎంతమందికి ప్రచురణ చేసి ఈ వాక్య సత్యంలో మేమందరూ కూడా జీవించడానికి మీరు మాకు సదావకాశం దయచేయండి ప్రభా. తండ్రి, ఈ యొక్క భాగాన్ని మేము జాగ్రత్తగా గమనించుకుని నూతన రాజ ధర్మశాస్త్రం, మేము నీతి ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి. ఆచార ధర్మశాస్త్రాన్ని మోసే చూశాడు, మనకి ఇటువంటి ఆలోచన లేదు అనే ఉద్దేశం ప్రభా మీరు మాకు దయచేయమని, నీ ప్రియులుగా తండ్రి మేము జీవించడానికి అవకాశాన్ని మీరు ప్రసాదించమని యేసుక్రీస్తు నామమున మేము ప్రార్థించుచున్నాం తండ్రి.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవాల్సిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక.
కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా? కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా? ప్రభుని కొరకు మరణించగలవా, మరలా కడబూరకు తిరిగి లేవగలవా? ప్రభుని కొరకు మరణించగలవా, మరలా కడబూరకు తిరిగి లేవగలవా? నిశ్చయించుకో నీ బ్రతుకు మార్చుకో, నిశ్చయించుకో నీ బ్రతుకు మార్చుకో. కొత్తగా జన్మించగలవా, మరి పాతవన్నీ వదిలివేయగలవా?